साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदया।
अरविंदो యొక్క సావిత్రి గురించి అవగాహన చేసుకునే ముందు ఏ మానసిక స్థితిలో అయితే అరవిందో సావిత్రి గురించి ఆలోచనలు మొదలెట్టాడో ఆ మానసిక స్థితిని మనం అర్థం చేసుకుని ఆ బ్యాక్గ్రౌండ్ ఆ ఫిలాసాఫికల్ బ్యాక్గ్రౌండ్ ప్రతి విద్యకి కూడా కొన్ని ఫండమెంటల్ ఆధారభూతమైనటువంటి మౌలికమైనటువంటి టెర్మినాలజీ ఉంటుంది. ఆ టెర్మినాలజీ మనకి పూర్తిగా అర్థం కాకపోతే అతను చెప్తుంది ఏంటో మనకి అర్థం కాదు. ఇంచేత ఇవాళ కొంచెం ఆ టెర్మినాలజీ గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు మూడు రకాలైనటువంటి స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ గురించి చెప్తూ ఉంటాడు అరవిందో. ఒకటి మ్యాటర్, పదార్థం కూడా ఒక విధమైనటువంటి చేతనత్వమే. ఇంకోటి లైఫ్, జీవితం. ఈ రెండిటికీ మధ్య ఉన్నటువంటిది మైండ్ ఆర్ కాన్షియస్నెస్. ఈ మూడు మనకి చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉంటే తప్ప సావిత్రిలో వచ్చేటటువంటి నాలుగు క్యారెక్టర్స్ మనకి అర్థం కావు. సావిత్రిలో నాలుగు క్యారెక్టర్స్ వస్తాయి. ఒకటి అశ్వపతి, అశ్వపతి సావిత్రి యొక్క తండ్రి. ద్యుమత్సేనుడు సత్యవాన్ యొక్క తండ్రి. తర్వాత సత్యవంతుడు సత్యవాను. తర్వాత సావిత్రి. ఈ నాలుగు ఏ యాంగిల్లో అరవిందో మనకి చెప్పదలుచుకున్నాడు అనేది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తప్ప తేడాలు దేని గురించి మనం మాట్లాడుతున్నాం అదే అర్థం చేసుకోవాలి అంటే సృష్టిలో మూడు భౌతికమైనటువంటి ఆధారభూతమైనటువంటి మౌలికమైనటువంటి పదార్థాల నుండి చేతనత్వాల నుండి వర్డ్స్ మ్యాటర్ పదార్థము, రెండో ఎక్స్ట్రీమ్లో లైఫ్ జీవితము, ఈ రెండిటికీ మధ్యన చేతనత్వము. ఈ స్పిరిచువల్ సాధన చేసేటటువంటి వాళ్ళు జాగ్రత్తగా గమనించుకోవాల్సింది ఏంటంటే, మ్యాటర్ మారదు. ఇనువులాగే ఉంటుంది ఏ కాలంలో అయినా, ఉప్పు ఉప్పులాగే ఉంటుంది, పంచదార లాగే ఉంటుంది. ఇట్ ఈజ్ ఎటర్నల్, శాశ్వతంగా పదార్థం ఇలాగే ఉంటుంది. పదార్థం మారదు, లైఫ్ మారదు, జీవితం కూడా మారదు. మారేది చేతనత్వం. చేతనత్వం అంటే ఏంటి? పదార్థానికి లైఫ్ ఈ రెండు కలిస్తే వచ్చేటటువంటి అవుట్కమ్. పాజిటివ్ వైర్ వెళ్తుంది, నెగిటివ్ వైర్ వెళ్తుంది. ఈ రెండు వైర్స్ కనెక్ట్ చేస్తే లైట్ వెలుగుతుంది. లైట్ వెలగటం అనేది కరెంటు యొక్క ఎక్స్ప్రెషనే కావచ్చు. కానీ కరెంట్లో ఉన్నవి ఏంటి? పాజిటివ్, నెగిటివ్, రెండే ఉన్నాయి పొలారిటీస్. కానీ ఈ రెండు పొలారిటీస్ మీరు ఎప్పుడైతే ఒక విశిష్టమైనటువంటి రెసిస్టెన్స్ ద్వారా మీరు పంపిస్తారో, వెలుతురు వస్తుంది మీకు, ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్రిడ్జ్ ఆన్ అవుతుంది, అంటే ఏమవుతుంది, అక్కడ కరెంట్లో మారిపోయిన లేదు. పాజిటివ్ కరెంట్ ఈజ్ పాజిటివ్ కరెంట్, నెగిటివ్ కరెంట్ ఈజ్ నెగిటివ్ కరెంట్. అది మారదు, పదార్థము మారదు, లైఫ్ మారదు. కానీ మారేదేంటి? దాని ఎక్స్ప్రెషన్స్ మారుతున్నాయి, చేతనత్వాలు మారుతున్నాయి. మారేటటువంటి చేతనత్వాలను మనస్సు ద్వారా మనం చెప్పుకుంటూ ఉంటాం. అరవిందో యొక్క గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్. అసలు ఎప్పుడైనా సైకలాజికల్ ఆస్పెక్ట్స్లో నోబెల్ ప్రైజ్ ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా అది అరవిందోకే వస్తుంది. గీతాంజలి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసింది, సావిత్రి, ఇవి రెండు నోబెల్ ప్రైజ్కి రికమెండ్ చేశారు. కానీ గీతాంజలికి వెళ్ళిన నోబెల్ ప్రైజ్ దీనికి రాలే. దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే, అసలు అరవిందో చెప్పింది అర్థం కాలే ఎవరికి. గీతాంజలి కూడా చాలామందికి అర్థం కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్ రాసింది. కానీ కొంచెం అర్థమవుతుంది. అది ఈట్స్ అని ఒక పెద్ద పోయిట్, రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి ఆ గీతాంజలి ట్రాన్స్లేషన్, ఆర్నాల్డ్ అని ఒక ఇంగ్లీష్ పోయిట్ ద లైఫ్ ఆఫ్ బుద్ధ రాసినటువంటి, ద లైట్ ఆఫ్ ఏషియా అని రాశాడు ఒకతను బుద్ధుడు జీవితం మీద, ఆర్నాల్డ్, ఎడ్విన్ ఆర్నాల్డ్ అనుకుంటా. అతనికి ఇచ్చాడు రవీంద్రనాథ్ ఠాగూర్, కాస్త ఇది రాశావు కాస్త కరెక్ట్ చేయని. ఐదారు చోట్ల అతను కరెక్ట్ చేశాడు. ఈట్స్ అని ఇంగ్లాండ్లో ఇంకో పెద్ద పోయిట్ ఉంటే అతనికి రిఫర్ చేశారు. అతనికి రిఫర్ చేస్తే ఆర్నాల్డ్ ఎక్కడైతే కరెక్ట్ చేశాడు, చప్పగా ఉంది అక్కడ, బాగలేదు అన్నట్టు ఆయన. అప్పుడెప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఏదో మీటింగ్లో వెళ్ళినప్పుడు, నువ్వు బాగానే రాసావయ్యా, ఆ పాయింట్స్ ఐదారు చోట్ల బాగోలేదని, అక్కడే కరెక్షన్ జరిగాయి అన్నాడు. అరవిందో ఫిలాసఫీ ఇంకా కష్టం అర్థం చేసుకోవటం ఇంగ్లీష్లో రాసిన. కారణం ఏంటంటే, మనం ఇంగ్లీష్లో అర్థం చేసుకోవటానికి ట్రై చేస్తాం. మీరు ఇంగ్లీష్లో అర్థం చేసుకోవటానికి దాన్ని ట్రై చేసుకోకండి. యూ డోంట్ ట్రై టు అండర్స్టాండ్ ద ఇంగ్లీష్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. మనం ఏం అర్థం చేసుకోవాలి అందులో? ఎక్స్ప్రెషన్ ఆఫ్ లైఫ్, పదార్థము, మనస్సు, లైఫ్ ప్రిన్సిపుల్ యొక్క ఎక్స్ప్రెషన్స్గా ఎలా ఉన్నాయి, దీన్ని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఆమ్నిపోటెంట్, సర్వసమర్థత అనేటటువంటి ఒక పదం వాడుతూ ఉంటాం మనం చేతనత్వాల గురించి మాట్లాడుతున్నప్పుడు. మనిషి ఎగరాలి అది మనిషి యొక్క కోరిక. లియోనార్డో విన్సీ దగ్గర నుంచి, అంటే 15th century 16th century దగ్గర నుంచి రైట్ బ్రదర్స్ వరకు అనేక మంది ప్రయత్నాలు చేశారు ఎగరటానికి. సాధించినవరు రైట్ బ్రదర్స్. కానీ లైఫ్ ప్రిన్సిపుల్లో నేను ఎగరాలి అనేటటువంటి ఆ విల్ ఉండే సంకల్పశక్తి, ఇచ్ఛాశక్తి అని మనం మన వేదాంత పరిభాషలో చెప్తూ ఉంటాం. ఇట్ ఈజ్ ఆమ్నిపోటెంట్. ఇచ్ఛ అంటూ ఉంటే ఎవరి ద్వారా, ఒకళ్ళ ద్వారా అది బహిర్గమిస్తుంది, ఎవరి ద్వారా బయటకు వస్తుంది అన్నది మనకి ఇంపార్టెంట్ కాదు. మ్యాన్కైండ్స్ మైండ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, బట్ హ్యూమన్ మైండ్ ఈజ్ నాట్ ఆల్ పవర్ఫుల్. అది మనం చాలా జాగ్రత్తగా గమనం చేసుకోవాలి. వీఆర్ ఏ పార్ట్ ఆఫ్ దట్ హ్యూమానిటీస్ మైండ్. అంచేత అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం, అది గమనించుకోవాలి మనం. ఈ సావిత్రి మనం చదువుతున్నప్పుడు ఈ మూడు పదాలు మళ్ళీ మళ్ళీ నేను రిపీట్ చేస్తూ ఉంటాను. నేను ఎన్నిసార్లు మనం చెప్పుకున్నా మళ్ళా మనం గందరగోళం పడతాం. మ్యాటర్, పదార్థము, ఇట్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లైఫ్. అందులో ప్రాణము లేదు అని అనుకోవద్దు. ఇనువులాగే ఉంటుంది, దాని స్వభావం మారదు. కాపర్ లాగే ఉంటుంది, ప్లాస్టిక్ లాగే ఉంటుంది, ఇసుకలాగే ఉంటుంది, ఏమీ మారదు. ఇది మారటం లేదు అని మనకు అర్థమవుతుంది తప్ప, విచ్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఇట్ ఈస్ షోయింగ్, జీవితం యొక్క ఏ భాగాన్ని అది బయటికి చూపిస్తోంది. ఇక్కడ మనం కళ్ళు ఉపయోగించుకోవటం లేదు కనుక ఆ సత్యవంతుడి యొక్క తండ్రిని గుడ్డివాడిగా చిత్రీకరిస్తాం. జుమత్సేనులమే మనం అందరం కూడా. ఇంచేత జుమత్సేనులు అంటే దాన్ని ఉపయోగించుకుంటున్నాం మనం, మన కళ్ళ ముందే అది ఉంది, కానీ అది భగవంతుడి యొక్క ఎక్స్ప్రెషన్ అనేది మర్చిపోయాం. ఇంచేత మర్చిపోయాం, రెండు ప్రమాదాలు జరిగాయి సృష్టిలో, నాస్తికులు ఆస్తికులు. టూ బ్రాడ్ డివిజన్స్ మనం చేయొచ్చు మానవ జాతిని కనుక మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే. రెండు భాగాలుగా విడదీయొచ్చు మనుషుల్ని, నేను భగవంతుణ్ణి నమ్మము, భక్తులందరూ కూడా నాస్తికులే. అది మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అరవిందో ప్రిన్సిపల్ ప్రకారం ఇప్పుడు మనం ఆరతిస్తున్నాం, జపాలు చేస్తున్నాం, గాయత్రి మంత్ర జపాలు చేస్తున్నాం, యజ్ఞాలు చేస్తున్నాం, వీళ్ళు చాలా ఆస్తికులని మీరు అనుకుంటే అరవిందో ప్రకారం మాత్రం కాదు. అరవిందో ఇచ్చేటటువంటి డెఫినేషన్ నాస్తికులకి ఆస్తికులకి ఏంటి అంటాడు అంటే, ఈ కాలం పూజ చేస్తున్నంత వాళ్ళందరూ కూడా ప్రచ్ఛన్న నాస్తికులు అంటాడు. నాస్తికులే వాళ్ళు ముసుగేసుకున్నారు మేము ఆస్తికులు అని. ఎందుకు ముసుగేసుకున్నారు? నేను నిరంతరం వాడు చెప్తూ ఉంటా ఇప్పుడు కూడా, ఆధ్యాత్మిక జగత్తులో అడుగు పెట్టిన వాడికి భౌతిక జగత్తు గురించి ఏమీ పట్టదు. ఫస్ట్ కండిషన్ అది. అరవిందోకి అంతే అయింది, రామకృష్ణ పరమహంసకి అంతే అయింది. ఏ భక్తుడి యొక్క జీవితం అయినా మీరు చూడండి, ఆ భక్తుడి యొక్క జీవితాన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా మీరు ఫండమెంటల్గా ఏ స్థితికి వెళ్ళాలి, భౌతిక జగత్తు నాకు అనవసరం, ఏమి జరిగినా భౌతిక జగత్తులో నేను పట్టించుకోను. ఆ పట్టించుకోను అంటల్లో కేర్లెస్నెస్ లేదు. చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి, భారతదేశం నాశనం అయిపోవటానికి కారణం అరవిందో అదే అంటాడు, వివేకానంద కూడా అదే అంటాడు. నాశనం ఎందుకు అయిపోయింది అంటే, నేను భగవంతుడి మీద ప్రేమతో ప్రపంచాన్ని వదిలేస్తాను, బ్రహ్మ సత్యం జగన్మిథ్య, అక్కడ తప్పు జరిగిందంటాడు అరవిందో. అరవిందో కాన్సెప్టే అసలు మనం హిందూ ఫిలాసఫీ కాన్సెప్ట్స్కి చాలా గందరగోళంగా ఉంటుంది. ఆ కాన్సెప్ట్స్ అర్థం కాకపోతే సావిత్రి అర్థం కాదు మనకి. ఎందుకు తప్పు అంటాడు అరవిందో? ఈ సృష్టి మొత్తము కూడా భగవంతుడి యొక్క నిర్మాణమే. భగవంతుడి యొక్క నిర్మాణములో ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క అంశమే. అందుకే రావణాసురుడు చనిపోయినా ఎక్కడికి వెళ్తాడు? రాముల్లోకి వెళ్తాడు. శిశుపాలుడు చచ్చిపోయినా కృష్ణుల్లోకి వెళ్తాడు. కంసుడు చచ్చిపోయినా కృష్ణుల్లోకి వెళ్తాడు. లైఫ్ ప్రిన్సిపల్, రాక్షసుడిలాగా ఎక్స్ప్రెస్ అవుతున్న లైఫ్ ప్రిన్సిపల్ అయినా, భక్తుడు లాగా ఎక్స్ప్రెస్ అవుతున్నటువంటి లైఫ్ ప్రిన్సిపల్ అయినా, లైఫ్ ప్రిన్సిపల్ ఒకటే. కానీ మరి మారింది ఏంటి? ఎక్స్ప్రెషన్ మారింది. ఆ ఎక్స్ప్రెషన్ మారటం వల్ల దాని ఉపయోగాలు మారుతాయి. అదే కరెంటు ఫ్రిడ్జ్లో నీళ్ళు ఎండాకాలంలో ఇస్తే ఎంత ఆనందిస్తాము. కానీ మొన్న మా నాన్నగారు పనిచేస్తున్నారు కదా అని సిక్కిం వెళ్ళాను నేను, గ్యాంగ్టాక్. అక్కడ మంచినీళ్ళు పెట్టాడు వాడు, ఆవిర్లు కక్కుతుంది అది. అక్కడ మరుగులు కక్కుతున్నటువంటి నీళ్లు తాకపోతే యు ఆర్ ఫినిష్డ్. మరి అక్కడ ఫ్రిడ్జ్ వాటర్ తాగితే అసలు ఎవరింటిలోనూ ఫ్రిడ్జ్ ఉండదు, అక్కడ ఫ్యాన్ ఉండవు. ఇందుకు అక్కడ అనవసరం. ఆ ఊరే పెద్ద ఫ్రిడ్జ్, మటన్ అది ఉంటుంది కదా, డాబా మీద హ్యాంగ్ చేసుకుంటారు వాళ్ళు. చల్లగా ఉంటుంది ఎండాకాలంలోనే. ఎక్స్ప్రెషన్ అది నేను చెప్పేది. కరెంటు ఒకటే, కానీ ఫ్రిడ్జ్లో నీళ్లు ఎండాకాలంలో బాగుంటాయి మీకు, హీటర్లో నీళ్లు శీతాకాలంలో బాగుంటాయి. కానీ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి చల్లదనానికి, హీటర్లో ఉన్నటువంటి వెచ్చదనానికి కూడా కరెంటే కారణం. ఆ లైఫ్ ప్రిన్సిపల్, ఆ లైఫ్ ప్రిన్సిపల్ని అశ్వపతి అంటాడు సావిత్రిలో. జుమత్సేనుల్లో ఆవిడు లైఫ్ ప్రిన్సిపల్ని అబ్జర్వ్ చేయనివాడు, గుడ్డివాడు, రాజ్యాన్ని కోల్పోయినటువంటి వాడు. అబ్జర్వ్ చేయటమే ఆధ్యాత్మిక జగత్తులో యాక్చువల్గా మనం సాధన చేసి పొందేది ఏమీ లేదు. అరవిందో కూడా అదే చెప్తాడు, యాక్చువల్గా మీరు సాధనలు ఏం చేయక్కర్లే, గుడ్డివాడికి చూపు రావాలి. ఏం చేయాలి గుడ్డివాడు? గుడ్డితనం పోగొట్టుకోవాలంతే. ఇంకా వాడు ఏం చేసినా అక్సెప్ట్ దట్, గుడ్డితనాన్ని పోగొట్టుకోవటమే తప్ప ఇంకా ఏం చేసినా సరే వాడి కళ్ళు రావు. ఆ కళ్ళు రావాలి అంటే అశ్వపతి యోగ. మన సావిత్రిలో ఆ వరల్డ్స్ యొక్క స్టేర్ కేస్, ఆ వరల్డ్ ఎవల్యూషన్ గురించి రకరకాలుగా చెప్పుకుంటూ వస్తాడు. కానీ అతను ఎన్ని రకాలుగా చెప్పినా ముందు మనకి ఒక అవగాహన ఉంటే అతను ఇచ్చినటువంటి మార్పులు మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చు. ఆ మార్పులు ఎలా ఉంటాయో జాగ్రత్తగా ఇవాళ అర్థం చేసుకుందాం. మొట్టమొదట ఏం జరుగుతుంది అంటే, ఎక్కడో ఆదిలో టైమ్ ఇమ్మెమోరియల్ వేల వేల కోట్ల కోట్ల సంవత్సరాల కిందట ఆ లైఫ్ ప్రిన్సిపల్ ఒక్కటే ఉన్నది, అదొక్కటే ఉంది. ఏకమేవ ఆసీత్, ఉపనిషత్తులో కూడా అదొక్కటే ఉందంటాడు. తర్వాత ఏమైందిట అది? ఏకోహం బహుశ్యామ, నేను ఒకడనే ఉన్నాను, నేను అనేక రకాలుగా మారాలి అని అనుకుంది. వీటికి వెనకాతల మనకి ప్రూఫ్స్ కావాలి అంటే ప్రస్తుతం మనం ప్రూఫ్స్ ఇవ్వలేం, కానీ సాధనాత్మకమైనటువంటి జీవితంలో మనకు అడుగు పెట్టాక అరవిందో చెప్పేది ఏంటంటే, ప్రతి అడుగున మనకి ఈ ఫ్యాక్ట్ యొక్క ప్రూఫ్స్ దొరుకుతాయి. అంచేత ఒకటే చేతనతో ఏమైంది, నేను అనేకంగా మారాలి. మన అనేకంగా మారాలి అన్న దగ్గర నుంచి స్టార్ట్ అయింది గందరగోళం. ఎలా స్టార్ట్ అయింది అంటే, మానవీయ చేతనత్వం గురించి మనం మాట్లాడుకుందాం, మిగతా చేతనత్వాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. పదార్థం ఎలా ఏర్పడింది, చెట్లు ఎలా ఏర్పడ్డాయి, జంతువులు ఎలా ఏర్పడ్డాయి, ఆ జంతువుల నుంచి వచ్చినటువంటి మార్పులు ఎలా వచ్చాయి, అవన్నీ కూడా సావిత్రిలో అతను చెప్పినా. మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క చేతనత్వంలో మార్పు ఎలా వచ్చింది. శరీరాన్ని మనం పొందాం చిన్నతనంలో, లెట్ అస్ గో బ్యాక్ 1 సంవత్సరం, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు శరీరం ఉంది. కానీ ఈ శరీరం నాది అనే భావన మీకు ఎప్పుడు వచ్చింది? ఆ తేడా కొంచెం కాన్షియస్నెస్లో తేడా అర్థం చేసుకోండి. దేని గురించి పిన్ పాయింట్ చేయటానికి నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని. పుట్టాం, శరీరం ఆడుతోంది, ఆకలేస్తే పాలు తాగుతున్నాడు, చలేస్తే దోమలు కుడితే, రియాక్షన్స్ ఉన్నాయి అన్నీ కూడా. కానీ ఈ శరీరమే నేను, ఈ శరీరాన్ని ఉపయోగించుకుని నేను జీవించాలి అని ఖచ్చితంగా ఆ టైం అప్పుడు లేదు ఐడియా. మధ్యలో ఎక్కడో వచ్చింది మనకు ఐడియా. ఆ ఐడియా రానంత వరకు శరీరం ఒక పదార్థమే, మ్యాటరే. ఆ మ్యాటర్లో ఏముంది? లైఫ్ ప్రిన్సిపల్ ఉంది. కానీ ఈ శరీరాన్ని నేను ఉపయోగించుకోవాలి అనేటటువంటి భావన ఎప్పుడైతే వచ్చిందో, ఈగోయిజం స్టార్ట్ అయింది, అహంకారం స్టార్ట్ అయింది. ఈ 3 పాయింట్స్ మీరు అర్థం చేసుకోగలిగితే కాన్సెప్ట్స్ క్లియర్గా, పుట్టాం, పెరుగుతున్నాం, మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా ఏం చెప్తారు ఫలానా వాడు, మా అమ్మ, మా నాన్న, మా అత్త, మిల్లిమిల్లిగా ఏం చేస్తున్నావు, అవేర్నెస్ డెవలప్ అవుతుంది. ఆ అవేర్నెస్ ఎప్పుడు డెవలప్ అయింది మనలో, కెన్ యూ ఇమాజిన్ ఇట్? ఆ బిందువు జంతు స్థాయి నుంచి మానవ స్థాయికి వచ్చినటువంటి ట్రాన్సిషన్. దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే 3 రకాలైనటువంటి చేతనాల్ని మన హిందూ భాషలో, అరవిందో రకరకాల మాటలు వాడికి దానికి వాడతాడు, మన హిందూ వేదాంత భాషలో మొట్టమొదట వచ్చింది ఏంటంటే శివతత్వము. శివుడు యొక్క లక్షణాలు ఏం చెప్పుకుంటాం మనం? భూతనాథుడు. భూతనాథుడు అంటే శ్మశానంలో ఉంటాడు, చుట్టూ పిశాచాలు తిరుగుతూ ఉంటాయి అని రకరకాలైనటువంటి మాటలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ అరవిందో అంత దూరం మనం వెళ్ళక్కర్లేదు. భూతనాథుడు అంటే ద మాస్టర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఆ మాస్టర్ ఆఫ్ ఎలిమెంట్స్ భూతనాథుడు ఏం చేస్తాడు? మన శరీరాన్ని నిర్మించాడు. మన శరీరాన్ని ఎలా నిర్మించాడు? తల్లి యొక్క గర్భంలో 9 నెలల్లో ఈ శరీరం యొక్క నిర్మాణం జరిగి, ఈ నిర్మాణము బాహ్య జగత్తు యొక్క తాకిడులను భరించగలదు అని ఎప్పుడైతే అది నిర్ణయించుకుంటుందో బయటకు వస్తుంది. అది వాట్ ఎవర్ వీ మే కాల్ ఇట్ ఫిజికల్గా. ఇది ఏ శక్తి వల్ల బయటకు వచ్చింది అంటే, సావిత్రి అనే శక్తి వల్ల బయటకు వచ్చింది అంటాడు అరవిందో. అరవిందో కాన్సెప్ట్ అక్కడ అర్థం చేసుకోండి మీరు. ద బర్త్ ఆఫ్ ఈగోయిజం, అహంకారం. ఏ అహంకారం? మానవీయ అహంకారం గురించి కాదు. నేను గొప్పవాడిని, నేను డబ్బున్నవాడిని, నేను ఫలానా వాడిని అనే అహంకారం గురించి మాట్లాడటం లేదు. లైఫ్ ప్రిన్సిపుల్ నా అంతట నేను, ఇతరుల యొక్క సహాయము లేకుండా ప్రకృతి యొక్క సహాయముతో జీవించగలను అనే నిర్ణయానికి రావటం, అది సావిత్రి ప్రిన్సిపుల్. ఆ ప్రిన్సిపుల్ని డెవలప్ చేస్తాడు మొత్తం ఆ పుస్తకంలో. కష్టం మనకి ఎందుకు అనిపిస్తుంది అంటే ఈ ప్రిన్సిపుల్ గురించి ఆలోచించం మనం, వేదాంతం గురించో భగవంతుడి గురించో దేని గురించో ఆలోచిస్తాం, కానీ తల్లి గర్భంలో డెవలప్ అవుతున్నటువంటి ఆ ఓవం, తల్లి గర్భంలో డెవలప్ అవుతున్నటువంటి ఆ పిండము 9 నెలలలో ఏ స్థితికి వచ్చింది, తల్లి యొక్క సహాయము లేకుండా, అంటే ది అదర్, ఇంకోడి యొక్క సహాయము లేకుండా నా అంతట నేను ప్రకృతిలో జీవించగలను. బయటకు వస్తుంది అంబలికల్ కార్డు కట్ చేస్తాం, ఇట్ స్టార్ట్స్ లివింగ్. కానీ ఇట్ స్టార్ట్స్ లివింగ్ అయ్యాక నేను ఈ శరీరాన్ని నాది, నేను జీవించగలను అని చెప్పుకునేటటువంటి భావం ఇంకో 3 నెలల తర్వాత వస్తుంది. 9 + 3 = 12 నెలలు, 1 సంవత్సరం. ఆ 1 సంవత్సర కాలంలో జరిగేటటువంటి మార్పులన్నీ కూడా సావిత్రి యోగాలో చెప్తాడు అరవిందో. మొత్తం ఆ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోండి. మొత్తం మన జీవితం అంతా కూడా సంవత్సరాల లెక్కనే జరుగుతుంది. 1 సంవత్సరం, ఇంకో సంవత్సరం, ఇంకో సంవత్సరం, ఇంకో సంవత్సరం, అంతే కదా. మన టైం పీరియడ్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ ఇయర్స్ అంతే. ఎంతైనా మీరు చెప్పుకోండి, ఆ 1 సంవత్సరమే ఆ విధంగానే ఎందుకు మనం క్యాలిక్యులేట్ చేసాం అనే దానికి రీజన్ ఇది. లైఫ్ ప్రిన్సిపుల్ మ్యాటర్లోకి దిగి ఈ శరీరము నాది అని చెప్పగలిగేటటువంటి స్థాయికి రావడానికి కరెక్టే 1 సంవత్సరం పడుతుంది. అది ప్రకృతి యొక్క నియమం, మనమేం చేయక్కర్లే. దానికి అవేర్నెస్ మనం పోగొట్టుకున్నాం. మనం ఆ సంవత్సర కాలంలో పాటు జరిగేటటువంటి సాధనే మొత్తము కూడా సావిత్రి. దాన్ని 49 సంవత్సరాలు ఆయన ప్రాక్టీస్ చేశాడు. 1 ఇయర్ తర్వాత 1 ఇయర్, 1 ఇయర్ తర్వాత 1 ఇయర్, ప్రతి సంవత్సరం రీరైట్ చేసేవాడు. ఈ ఎక్స్పీరియన్స్ కరెక్ట్ కాలేదు, ఈ ఎక్స్పీరియన్స్ కరెక్ట్ కాలేదు. అంటే ఎంత మెచ్యూర్ థాట్ సావిత్రి వెనకాతలు ఉన్నదో, ఎంత క్రిస్టలైజ్డ్ థాట్ సావిత్రి వెనకాతలు ఉన్నదో అర్థం చేసుకోండి. అంచేత ద్యుమత్సేనుడు ఎవరు అనుకున్నాం మనం, లైఫ్ ప్రిన్సిపుల్ ఇన్ మ్యాటర్ బట్ అన్అవేర్ ఆఫ్ ఇట్. మన పరిస్థితి అంతే. మన పరిస్థితి, మన జీవితంలో ఉన్నటువంటి లైఫ్ ప్రిన్సిపల్, దాన్నే ఆత్మ అంటాం, పరమాత్మ అంటాం, తెలియదు మనకి. ఫ్రిజ్ నేను ఫ్రిజ్ని అనుకుంటుంది, ఫ్యాన్ నేను ఫ్యాన్ అనుకుంటుంది, మైక్ నేను మైక్ని అనుకుంటుంది, టేప్ రికార్డర్ నేను టేప్ రికార్డర్ అనుకుంటుంది. 100% కరెక్ట్, అందులో తప్పేం లేదు. కానీ ఇవన్నీ అక్కడ కరెంట్ లేకపోతే పంచే. దేర్ ఇస్ ఓన్లీ 1 లైఫ్ ప్రిన్సిపల్. ఆ 1 లైఫ్ ప్రిన్సిపుల్ని మనము మన శరీరాల్లో గమనించలేకపోవటమే ద్యుమత్సేనత్వం. తమాషా పేర్ల యొక్క సిమిలారిటీ. అక్కడ ధృతరాష్ట్రుడు అన్నాం, ఇక్కడ ద్యుమత్సేనుడు అన్నాం, అక్కడ ధృతరాష్ట్రుడు అన్నాం. భగవద్గీతలో ద బ్లైండ్ కింగ్, విఆర్ ఆల్ బ్లైండ్. మరి మాకు కళ్ళు తెరిచి మేము చూసుకోగలిగాం, మాకు అర్థమైంది అని ఎప్పుడు చెప్పగలుగుతాడు? అశ్వపతి యోగ. అశ్వపతి ఎవడు? అశ్వపతి అంటే ద కింగ్ ఆఫ్ హార్సెస్, లేకపోతే ద లార్డ్ ఆఫ్ హార్సెస్. ఏ హార్సెస్? సాధారణంగా మన వేదాలలో ఈవెన్ ఇన్ మైండ్ ఎనర్జీకి హార్స్ పవర్ అని మనం ఎప్పుడు ఈక్వేషన్ ఇస్తే, ఇప్పుడు కూడా ఈవెన్ ఇన్ ఫిజికల్ ప్లేన్ లైఫ్, ఇంజన్ యొక్క కెపాసిటీని మనం కొనాలంటే 1 హార్స్ పవరా 2 హార్స్ పవరా 3 హార్స్ పవరా. అంటే ఏంటి? ఆ లైఫ్ ప్రిన్సిపల్ యొక్క ఎనర్జైజేషన్, ఒక మానవీయ శరీరంలో ఆ లైఫ్ ప్రిన్సిపల్ ఎంత శక్తివంతంగా పనిచేయగలడు అనేది అశ్వపతి యోగ. శక్తి ఎలా పెరుగుతుంది? తపస్సు వల్ల పెరుగుతుంది. తపస్సు అనేటటువంటిది కేవలము మానవీయ చేతనత్వము చేయగలదు. మిగతా వాళ్ళు తపస్సు చేయలేరు. మిగతా జీవకోటి, యక్ష, గంధర్వ, కిన్నర, పైకైనా వెళ్ళండి మీరు, లేకపోతే కింద లోకాలకైనా వెళ్ళండి, తపస్సు చేయలేవు. అవి ఏం చేయగలవు? అవి జీవించగలవు. నేచర్ యొక్క ఇవల్యూషనరీ ఫామ్లో నేచర్ ఎలా జీవించమంటే అలా జీవిస్తూ ఉంటాయి. కానీ ఈ మానవీయ శరీరధారి అయినటువంటి లైఫ్ ప్రిన్సిపల్ ఏం చేయగలదు అంటే తపస్సు చేయగలదు. ఎందుకు తపస్సు చేస్తుంది? సావిత్రి అనేటటువంటి డాటర్, సావిత్రి అనేటటువంటి రిజల్ట్ రావటానికి. ఈ సావిత్రి అనేటటువంటి రిజల్ట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? అహంకారం, ఐ ప్రిన్సిపల్. చేతనత్వము, ఇవల్యూషన్ ప్రిన్సిపల్. ఈ ఎవల్యూషనరీ ప్రిన్సిపల్ ఎవరిని కలవాలనుకుంటుంది? చివరికి సత్యాన్ని కలవాలనుకుంటుంది. అక్కడ నుంచి లైఫ్ ప్రిన్సిపల్ కిందకి దిగింది. కిందకి దిగిన తర్వాత రకరకాలైనటువంటి ఎక్స్పీరియన్సెస్ కది లోనవుతూ ఉంటుంది. సుఖం అంటాం, కష్టం అంటాం. ఒకడికి సుఖం అనేది ఇంకోటికి సుఖం కాదు. ఇంటర్వ్యూకి వెళ్తాడు, ఒకడికి ఉద్యోగం వస్తుంది, ఒకడికి ఉద్యోగం రాదు. ఉద్యోగం వచ్చిన వాడికి అది సుఖమే, ఉద్యోగం రానివాడికి అది దుఃఖమే. రకరకాలైనటువంటి ఎక్స్పీరియన్సెస్, ఒకడికి అది బాగుంటుంది, ఒకడికి అది బాగుండదు. కానీ ఈ బాగుంటాం బాగుండకపోవటం ఇదంతా కూడా తనలో ఉన్నటువంటి ఆ సత్యము వల్లే, సచ్చిత్ ఆనంద్, సత్యవంతుడు వల్లే అనేటటువంటి కాన్సెప్ట్ మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో సావిత్రిని మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. ఈ అర్థం చేసుకోవటానికి ముందు మనసు యొక్క 7 తలాలలో మన ఋషులు మనకు అందించినటువంటి 4 తలాలు ముందు మనం అర్థం చేసుకుంటే, అరవిందో దాని తర్వాత ఇంకొక 3 తలాలను డెవలప్ చేశాడు, అప్పుడు మనకి సావిత్రి అర్థమవుతుంది. ఇట్ ఈస్ ప్యూర్ ఏ మెంటల్ జిమ్నాస్టిక్స్. సావిత్రి అనేది మీరేం సాధన చేయకలే, ఇంటెలెక్చువల్గా మీరు అవగాహన చేసుకుంటూ ఉంటే. నాకు మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు మ్యాథమెటిక్స్ లెక్చరర్ చెప్పే ప్రాసెస్ చూస్తే అరవిందో సావిత్రియే గుర్తొస్తుంది నాకు. ఓ ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఆల్రెడీ దేర్ ఆర్ సర్టెన్ ఈక్వేషన్స్, సర్టెన్ ఫార్ములాస్. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఆ ఈక్వేషన్స్, ఆ ఫార్ములాలే ఉపయోగించాలి, దాన్ని మార్చలేం మనం. మనం ప్రయత్నించాం, రాలేదు. టీచర్ దగ్గరికి వెళ్ళాం, ఈ ఈక్వేషన్ యూస్ చేయి, ఈ ఫార్ములా యూస్ చేయి, సొల్యూషన్ వస్తుంది అంటాడు. అర్థం కాలేదు, మళ్ళీ ఏం చెప్తాడు ఆ టీచరు? మళ్ళీ అదే చెప్తాడు, అదే ఈక్వేషన్ వాడమంటాడు, అదే ఫార్ములా వాడమంటాడు. అర్థం కాలే, ఏం చేయాలి? మళ్ళీ అదే చెప్తాడు. హీ కెనాట్ చేంజ్ ఇట్. చేంజ్ చేశాడంటే ఆ ప్రాబ్లం రాదు, ఆ సొల్యూషన్కి రాదు. అలాగే ఆధ్యాత్మిక జగత్తులో ఏ గురువైనా ఏది చెప్పినా అదే ఈక్వేషన్స్, అదే ఫార్ములాస్ చెప్తాడు. కానీ తేడా ఎక్కడొస్తుంది? ఎక్స్ప్రెషన్లో తేడా వస్తుంది. ఆ దేశకాల పరిస్థితులకి అర్థమయ్యేటటువంటి భాషలో చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ అరవిందో యొక్క గొప్పతనం ఎక్కడొచ్చింది అంటే, వేద ఋషులు ఎక్కడైతే ఆగారో దాని తర్వాత ఇంకొక 3 స్థితులకి చేతనత్వాన్ని తీసుకెళ్తాడు. 3 స్టేట్స్ హయ్యర్ లెవెల్కి తీసుకెళ్తాడు, సుప్రా మెంటల్ డిసెంట్కి. ఆ 3 స్థితులు అర్థం అవ్వాలి అంటే ముందు మన ఋషులు చెప్పినటువంటి 4 స్థితులు మనకి చాలా బాగా అర్థం అవ్వాలి. అప్పుడు కదా అసలు అరవిందో యొక్క జంప్ మనకు అర్థమవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటి, ఈ 4 స్థితులు మనం దాటేయగలగాలి. మరి 4 స్థితులు దాటటానికి ఎంత టైం పడుతుంది? కళ చూస్తున్నప్పుడే సంవత్సరాలు సంవత్సరాలు మీరు 2-3 సెకండ్లో దాటేస్తారు. మానసికంగా ఆ స్థితికి రావటానికి మీకు ఎక్కువ టైం ఏం పట్టదు. ఈ క్లాసులు జరుగుతున్నప్పుడే మీరు ఆ స్థితిలోకి వెళ్ళిపోవచ్చు. ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాక ఆ స్థితిని మెయింటైన్ చేసుకోవటంలో ప్రాబ్లం వస్తుంది. దాంట్లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్, దాంట్లో వచ్చేటటువంటి అవగాహనలు ఈ 4 పేర్లలోనే మళ్ళా చెప్తాడు. జుమత్సేనుడు, అశ్వపతి, సావిత్రి, సత్యవంతుడు, ఇవి 4 పేర్లు. కానీ ఈ 4 పేర్లు దేనికి సింబాలిక్గా వాడతాడు? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవంతా కూడా మనస్సు యొక్క రకరకాలైనటువంటి స్టేట్మెంట్స్. నా యొక్క మనస్సు, నా యొక్క బుద్ధి, నా యొక్క చిత్తము, నా యొక్క అహంకారము, ఐ కాన్షియస్నెస్. అలాగే మనం ఇక్కడ ఎంతమంది కూర్చో ఉన్నామో అందరికీ అన్ని రకాలైనటువంటి మనస్సులు ఉంటాయి, అన్ని రకాలైనటువంటి బుద్ధి ఉంటుంది, అన్ని రకాలైనటువంటి చిత్తం ఉంటుంది, అన్ని రకాలైనటువంటి అహంకారం ఉంటుంది. దీని తర్వాత స్థితి గురించి అరవిందో మాట్లాడతాడు. ఓవర్ మైండ్ అంటాడు. ఏంటి ఓవర్ మైండ్? ఈ మనస్సు యొక్క స్థితులలోంచి పైన ఒక అధిమానస స్థితి ఉంటుంది. ఆ అధిమానస స్థితుల్లోనే ఇంద్రుడు, ఈ అశ్విని దేవతలు, వరుణుడు, మిత్రావరుణులు, ఈ రకరకాలైనటువంటి పేర్లు చెప్పుకొస్తాడు అరవిందో. వేదాలలో చెప్పినటువంటి దేవతలందరూ కూడా ఈ ఓవర్ మైండ్లో ఉన్నారు, ఈ ఓవర్ మైండ్ ప్లేన్లో ఉన్నారు అని. ఈ ఓవర్ మైండ్ తర్వాత ఇల్యూమిన్డ్ మైండ్ అని ఒక మాట వాడతాడు ప్రబుద్ధ, నిద్ర లేచినటువంటి మనస్సు. ఓవర్ మైండ్ కూడా నిద్ర లేచినటువంటి మనస్సు కాదు అరవిందో ప్రకారం. దేవతలకు కూడా వాళ్ళ యొక్క పన్ను వాళ్ళు చేయగలరు, కానీ ఏరోప్లేన్ ఉంది బాగానే ఉంది, కానీ ఆ ఏరోప్లేన్ ఎగరాలంటే ఎవడు ఎగరాలి? మనిషి ఎగరేయాలి. అద్భుతమైనటువంటి కట్టడం కట్టాడు, 125 అంతస్తులు కట్టడం. ఆవిడ కట్టాడు, ఇంజనీరే కట్టాడు. మనిషి యొక్క మేధస్సు, మనిషి యొక్క కాన్షియస్నెస్, మనిషి యొక్క లైఫ్ ప్రిన్సిపల్ వీటన్నిటికంటే గొప్పది. బికాజ్ అవుట్ ఆఫ్ ఇట్ ఇట్ ఆల్ కమ్స్. అరవిందో మానవ జాతికి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశం అది. మనం సూపరామెంటల్ డిసెంట్, సూపర్ మైండ్, రకరకాలుగా కంగారు పడతాం. కంగారు పడకండి అంటాడు. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ నేచర్, యు ఆర్ డెస్టిన్ టు గెట్ ఇట్. మీరు ఖచ్చితంగా ఆ స్థితికి వెళ్లాల్సిందే ఎవల్యూషనరీ క్రమంలో. కానీ తేడా ఎక్కడుంది? మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు అవగాహన అర్థం చేసుకోగలిగితే మీరు ఈరోజే సూపరామెంటల్కి వెళ్ళిపోవచ్చు. వెళ్ళం, యు నీడ్ నాట్ వరీ, నేచర్ విల్ పుష్ యూ దేర్. ప్రకృతి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తుంది. కానీ ఆ ప్రకృతి యొక్క నియమాలను దాటేసి మీరు మీ ఎవల్యూషనరీ క్రమాన్ని మన చేతిలోకి తీసుకెళ్ళగలిగారు అంటే మీరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వీళ్ళు ముగ్గురి కంటే గొప్పవాళ్ళే మీరు. అందుకే గురువుకి మనం ఆ ఎపిటిస్తాం, ఆ క్వాలిటీ, గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమ. ఈవెన్ ద సూపరా మైండ్ యూజ్ ఇట్. సాధకుడు ఎవడైతే సూపర్ మైండ్ లెవెల్లోకి వెళ్తున్నాడో ఆ సూపర్ మైండ్ని ఎవడు యూజ్ చేస్తున్నాడు? మనమేగా యూజ్ చేసేది. మరి యూజ్ చేస్తున్నవాడు ఖచ్చితంగా దేన్నైతే యూజ్ చేస్తున్నావో దానికంటే గొప్పవాడేవాడు. ఆ కాన్సెప్ట్ మనకి చివరి చివరిలో వస్తుంది సావిత్రిలో. అంచేత ఈ నాలుగు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ నాలుగు సావిత్రి అశ్వపతి యోగాలు వస్తాయి మనకి. ఇవి కాకుండా మూడు సెపరేట్ స్టేట్స్ ఆఫ్ హయ్యర్ కాన్షియస్నెస్, ఓవర్ మైండ్, ఇల్యూమిన్డ్ మైండ్, సూపర్ మైండ్, ఇది సావిత్రి యోగాలు వస్తాయి. కానీ ఈ అశ్వపతి యోగ, ఈ సావిత్రి యోగ, దీన్ని మీరు ఫండమెంటల్గా డిఫరెన్సియేషన్ చేసుకుని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే, సూర్యకిరణాలలో ఒక సంవత్సర కాలంలో మన అశ్వపతి యోగాలో ఉన్నటువంటి కిరణాలన్నీ వస్తాయి మనకి. ఆల్ కైండ్స్ ఆఫ్ వైబ్రేషన్స్, మనస్సు దగ్గర నుంచి, బుద్ధి దగ్గర నుంచి, చిత్తము దగ్గర నుంచి, అహంకారం వరకు ఎలా వస్తాయో, ఏం వస్తాయన్న దానికి అర్థం చేసుకోవాలి అంటే కొన్ని డెఫినేషన్స్ మనం అర్థం చేసుకుందాం. మనస్సు, మనస్సు బై ఇట్ సెల్ఫ్ ఇట్ డజంట్ డూ ఎనీథింగ్, ఇట్ ఈస్ ఎ స్టోర్ హౌస్. లైబ్రరీ ఉంది, లైబ్రరీలో పుస్తకాలన్నీ ఉన్నాయి. ఎన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి లైబ్రరీలో? ఎన్ని రకాలైన పుస్తకాలైనా మీరు పెట్టుకోవచ్చు, లైబ్రేరియన్ ఉన్నాడు. లైబ్రేరియన్కి లైబ్రరీలో ఉన్న ప్రతి పుస్తకంలో ఏవేమి ఉందో తెలియదు, ఆ సబ్జెక్ట్స్ తెలియవు. కానీ ఆ సబ్జెక్ట్ మీద ఎవడైనా వచ్చి మీ దగ్గర ఈ పుస్తకం ఉందా అంటే గ్యారంటీగా చెప్తాడు. మనస్సు ఈజ్ ఎ స్టోర్ హౌస్. అంతే, మన జీవితాలలో ఈనాడు ఉన్నటువంటి గందరగోళం అంతా ఎందువల్ల ఉన్నది అంటే మనస్సు పరిధిలోనే జీవిస్తున్నాం మనం. మనస్సు పరిధిలోకి ఎంత నాన్సెన్సికల్గా మనం జీవించడానికి అలవాటు పడ్డామంటే, కలెక్టర్ ఇంటర్వ్యూలో జ్యూస్ అంటే ఏమిటి అని అడుగుతారు, లేకపోతే ఎల్బీడబ్ల్యూ అంటే ఏమిటి అని అడుగుతారు. ఎందుకు అడిగారు? అది ఖండన పట్టాల్సిందే. వాడు క్రికెట్ ఆడుతూ ఉండాలి, క్రికెట్ ఆడుతూ ఉంటే వాడికి తెలిసి ఉండాలి లెగ్ బిఫోర్ ద వికెట్ అని ఏదో ఉంటుందని. ఇందుకు ఈ కలెక్టర్ క్రికెట్ ఆడకపోతే ఏంటిట? ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో క్వశ్చన్ అడుగుతారు, పెన్సిల్ అని కనిపెట్టినటువంటి వాడు ఎవడు? ఇన్ వాట్ వే ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మెడికల్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్? ఇప్పుడున్నటువంటి ఐక్యూ టెస్ట్లన్నీ కూడా మెమరీ టెస్ట్లే. మీరు ఎంత గుర్తుంచుకోగలరు అంటే మీ మనస్సు ఎంత స్టోర్ చేసుకోగలదు. టు బి ఆనెస్ట్, మైండ్ ఎంతైనా స్టోర్ చేసుకోగలదు. కానీ ఎంత స్టోరీ చేసుకున్నా దాన్ని అది ఉపయోగించుకోలేకపోతే వేస్టేగా. బుద్ధి దాన్ని ఉపయోగించుకుంటుంది, ఆ బుద్ధి ప్లేన్లోకి మనం వెళ్తలే, బుద్ధిలోకి మనం వెళ్ళటం లేదు, బుద్ధిని మనం ఉపయోగించుకోవటం లే, బుద్ధిని మనం ఉపయోగించుకోవటం లేదు అనేదానికి అద్భుతమైనటువంటి ఉదాహరణ ఏంటి అంటే, నేను చాలాసార్లు రిపీటెడ్గా చెప్తూ ఉంటాను ఇక్కడ, ఇట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని వాడే డైరెక్ట్గా అడ్వర్టైజ్ చేస్తాడు, నాయన సిగరెట్ తాక్కు నీ ఆరోగ్యానికి అది మంచిది కాదు. బుద్ధి ఉన్నవాడు ఎవడైనా తాగుతాడా? మరి తాగుతున్నాడంటే అర్థం ఏంటి? బుద్ధి లేదనేగా. అంటే ఏమైనట్టు అక్కడ, ఇది మంచిది కాదు, నిప్పులో చేయి పెట్టవద్దు కాలుతుంది అంటే, నిప్పులో చేయి పెడతానంటే ఏమంటాం మనం? బుద్ధి ఉన్నవాడు అంటావా లేని వాడు అంటావా? ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ఏం చెప్తున్నావు మనం అక్కడ, మనసు వేరు బుద్ధి వేరు. ఇది కాకుండా చిత్తము, ఈ సిగరెట్ తాగటం అనేది మనసు నుంచి కాదు చిత్తంలో వచ్చేటటువంటిది. దీనికి రామాయణంలో చాలా అద్భుతంగా రాశారు, రామాయణం మహాభారతం, దాని యొక్క కాన్సెప్ట్స్ మనం అర్థం చేసుకుంటే ద్యుమత్సేనుడు అశ్వపతి వీళ్ళిద్దరూ అర్థమవుతారు. వీళ్ళిద్దరూ కూడా రామాయణ మహాభారతానికి ప్రతినిధులు. అరవింద యొక్క గొప్పతనం అది, రెండు మాటలలో సావిత్రి యోగాలో ఉండేటటువంటి రెండే రెండు మాటల్లో రామాయణాన్ని మహాభారతాన్ని నింపించాడు. అంటే ఎంత కంప్రెస్ చేశాడో సావిత్రి యొక్క నాలెడ్జ్లో. రామాయణంలో హనుమంతుడి యొక్క క్యారెక్టర్ మనం చూస్తాం, హనుమంతుడి యొక్క క్యారెక్టర్ మనస్సుకి ప్రతినిధి సాధకుల్లో. రామాయణ మహాభారతాలు ఇప్పటికీ సాధనలో, ఇప్పటికీ భారతదేశానికి ఆదర్శ గ్రంథాలుగా ఎందుకు మిగిలిపోయాయి అంటే, ఇట్ హెల్ప్ అస్ ఇన్ సాధన. హనుమంతుడు మనస్సు యొక్క ప్రతీక ఎంత, ఎందుకు అని చెప్పుకుంటాం అంటే, సముద్రాన్ని దాటాలి, అందరూ కూర్చొని మీటింగ్ వేసుకున్నారు సముద్ర పొడ్డున, ఎవడు దాటగలడు, ఎవడు చేస్తాడు, ఏం చేస్తాడు అని. ఈయన ఏం చేస్తున్నాడు, కోతి గారు చుట్టుపక్కల ఏ రాళ్ళు ఏదో పీక్కుంటున్నాడు. అక్కడేంటి, రామకార్యం కోసం ఎవరు సహాయం చేయగలరు, ఎవరు ఏ విధంగా పని చేయగలరు అని మీటింగ్ జరుగుతూ ఉంటే, ఆ మీటింగ్లో ఏం లేడు, హీస్ నాట్ ఇంట్రెస్టెడ్. పనికొచ్చేవి ఏది మనసుకు నచ్చదు, ఫండమెంటల్గా మీరు అది గుర్తుంచుకోండి. అసలు పనికిరాని పనులు చేస్తూ ఉంటేనే మనస్సు అనమాట, పనికొచ్చితే బుద్ధి అది, మనస్సు కాదు అది. అంచేత ఆ మనస్సుకి మళ్ళీ ఆవిడో వచ్చి చెప్తాడు, జాంబవంతుడు వచ్చి చెప్తాడు, నాయన నువ్వు ఎగరగలవు. ఎగురుతాడు, ఎగిరాడు, వెళ్ళి చూశాడు. అక్కడ వెళ్ళి చూశాక రావణాసురుడిని చూస్తాడు. మనస్సు యొక్క నేచర్ ఏంటి అంటే, ఎదురుకుండా కనిపిస్తున్నది అందంగా ఉంటే, ఎదురుకుండా కనిపిస్తున్నది బాగుంటే, తన దగ్గర ఉన్న దాంతో పోల్చి చూసుకుని అది వదిలేసి ఎదురుకుండా కనిపిస్తున్న అందమైన దాన్ని పొందాలి అని చూసుకుంటాడు. రావణాసురుడిని చూస్తాడు ఎదురుకుండా, మనసులో రాముడిని ఊహించుకుంటాడు. రామాయణం చదివిన వాళ్ళకి తెలుస్తుంది, చాలాసార్లు అనుకుంటాట, వెళ్ళి 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 రాముడు బారిన పడ్డాను నేను, ఇంత తేజస్సుతో వెలిగిపోతున్నాడు, ఇతనికి సేవకుడుగా నేనుంటే అంత బాగుండేదు అని. మళ్ళీ లెంపలేసుకుంటారు, అది వేరే విషయం. మనసు కూడా అంతే చేస్తూ ఉంటుంది, మళ్ళీ నాలిక్కరుచుకుంటూ ఉంటుంది. ఈ లోపల మండోదరిని చూస్తాడు, చూసి ఏమనుకుంటాడు, సీత అనుకుంటాడు. సీత అనుకుంటే ఇంకేముంది, నేను సీతను చూసేశాను అంటాడు. మనస్సు ఏ లక్ష్యం కోసం అయితే మనం గమనం చేస్తూ ఉంటాము, దేని గురించి అయితే ఆలోచిస్తాము, మనస్సు దానికి రూపకల్పన చేస్తుంది. ఒక ఫ్రెండ్ కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటాం, దూరంగా ఎవడో ఆ రూపరేఖలు కలిగినటువంటి వ్యక్తి వస్తే మనం ఏమనుకుంటాం, తనే వస్తున్నాడు అనుకుంటాం. మళ్ళా దగ్గర పడ్డాక కాదు కాదు. అలాగే మళ్ళీ ఆ మండోదర రావణాసురుడు మందిరంలో ఎందుకుంటుంది, నేను తప్పు చేశానే అని మళ్ళా వెతుకుతాడు. సరే వెళ్తాడు, వెతుకుతాడు, వెతికిన తర్వాత తోకకి నిప్పంటిస్తాడు. తోకకి నిప్పంటిస్తే ఆ లంకలో సీత ఉన్నది అని మర్చిపోతాడు, మొత్తం అంటించేస్తాడు. అంటించేసాక ఇంకా సముద్ర పొట్టును కూర్చొని అడుగు మొదలు పెడతాడు, సీత కాలిపోయిందేమో, చచ్చిపోయిందేమో, సీత చచ్చిపోయిందని నేను రాముడికి చెప్తే రాముడు చచ్చిపోతాడేమో, రాముడు చచ్చిపోతే అటు భర్తడు చచ్చిపోతాడేమో, భర్తడు వీళ్ళు చచ్చిపోతే. ఊహాగానాలు, మనస్సు యొక్క ఊహాగానాలు. మనం కూడా ఇలాంటి ఎన్ని ఊహాగానాలు చేస్తూ ఉంటాం, అంతా భయంకరమైనటువంటి ఊహాగానాలు. ఇంత చేస్తే అవేం జరగవు. హనుమంతుడు మనస్సు యొక్క లక్షణాలు. అక్కడి నుంచి ఎక్కడికి వస్తాం మనం? సుగ్రీవుడి దగ్గరికి వస్తాం. మనస్సు సుగ్రీవుడి యొక్క అధీనంలో ఉంటే అంటే మంచి వాక్కు. మంచి వాక్ అంటే ఎవరు? పెద్దలు చెప్పినటువంటి వాక్కు, శాస్త్రాలు చెప్పినటువంటి వాక్కు, పెద్దవాళ్ళు చెప్పినటువంటి వాక్కు, ఇవంతా సుగ్రీవులే. అంచేత మనస్సుని మనం అదుపులో పెట్టుకోలేం, కానీ మనస్సు ఎలా ప్రవర్తించాలో మనకి తెలియాలి అంటే సుగ్రీవుడి యొక్క అధీనంలో ఉంటే మనస్సు బాగానే పనిచేస్తుంది, రాముడి దగ్గరికే వెళ్తుంది, బాగానే ఉంటుంది. రాముడి దగ్గరికే కాకుండా రాముణ్ణి అతని వరకు తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం కూడా అది నెరవేరుస్తుంది. కానీ ఇదంతా నేను చెప్పుకు రావటానికి అసలు కారణం ఏంటి అంటే, అశ్వపతి యోగాలో మనలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నెగటివ్ ఫోర్స్ పనిచేస్తూ ఉంటుంది. దాన్ని మనం చాలా బలవంతంగా దాటాల్సి వస్తుంది. దానికి ఏ గురువు హెల్ప్ చేయలేడు, ఎవడో హెల్ప్ చేయలేడు, మిమ్మల్ని మీరు హెల్ప్ చేసుకోవాల్సిందే. దాన్ని మనం చిత్తము అంటాం. రామాయణంలో దానికి ఎగ్జాంపుల్ఫికేషన్ ఏంటి అంటే వాలి. వాలి యొక్క లక్షణం ఏంటి అంటే, వాలి ముందుకు ఎవడైనా వస్తే వాడి సగం బలం వాలి గడిపోతుంది. వాలే శక్తివంతుడు. అంతేకాకుండా ఏమవుతుంది, వాలి ముందు ఎవడైనా నుంచుని యుద్ధం చేయాలి అనుకుంటే ఆ వాలి లైట్ వేయండి, ఇట్లా ఆ వాలి యొక్క శక్తి ప్లస్ అతనికి ఎదురుకుండా నుంచున్నటువంటి వాడి శక్తి, ఇవి రెండు కలిసి ఖచ్చితంగా వాలి ఎప్పుడు గెలుస్తూ ఉంటాడు. హ్యాబిట్స్, అలవాట్లు. ఇందాక నేను సిగరెట్ ఎగ్జాంపుల్ ఇచ్చానే, అది కూడా చిత్తం యొక్క ఎఫెక్టే. ఇంచేత చిత్తం యొక్క ఎఫెక్ట్. ఈ కథ ఎంత నిజమో నాకు తెలియదు, కానీ మోతీలాల్ నెహ్రూ గురించి చెప్తూ ఉంటారు ఈ కథ. మోతీలాల్ నెహ్రూ చాలా గొప్ప అడ్వకేట్. ఎంత గొప్ప అడ్వకేట్ అంటే, జడ్జిమెంట్ రాసేవాళ్ళు మోతీలాల్ నెహ్రూ వాదన వల్ల జడ్జిమెంట్ రాయటం మార్చారు అని వింటూ ఉంటాను నేను. అది ఎంత కరెక్టో నాకు తెలీదు. లా చదివిన వాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పాలి. అది అలహాబాద్ హైకోర్టులో కేసు వచ్చిందిట, ఉరి శిక్ష వేశారు. వీళ్ళు అప్పీల్ చేసుకున్నారు. మోతీలాల్ నెహ్రూ చాలా గొప్ప లాయరు అని చెప్తే ఆయన పెట్టుకున్నారు. సరే, అంతా బాగానే ఉంది. వాద ప్రతివాదాలు జరుగుతున్నాయి. మోతీలాల్ నెహ్రూ మాత్రం ఏం వాదించటం లేట. సరే, ఉరి శిక్ష కన్ఫర్మ్ అయింది. వాళ్ళు వచ్చారు మోతీలాల్ నెహ్రూకి. వచ్చి ఉరి శిక్ష పడిపోయింది, ఇంకా ఉరి శిక్ష అయిపోతున్నారు. ఎలా ఇప్పుడు, మీరేమి కంగారు పడకండి, నేను బతికిస్తాను కదా వాణ్ణి అని. సరే, ఉరి శిక్ష పడే టైం వచ్చింది. సరే, అందరూ వచ్చారు, ఏడుస్తున్నారు, పడగొబ్బలు పెడుతున్నారు. మోతీలాల్ నెహ్రూ మాత్రం అప్పటికే చెప్తున్నారు, డోంట్ వరీ, డోంట్ వరీ. డాక్టర్స్ వాళ్ళు చెప్పినట్టే చివరి క్షణం వరకు, యూ జస్ట్ డోంట్ వరీ, ఏమీ అవ్వదని. సరే, వీళ్ళు మాత్రం నిరాశ చెందిపోయారు. కానీ మోతీలాల్ నెహ్రూ మాత్రం వచ్చాడు కాగితాలు పట్టుకుని. ఆర్డర్ ఉంటుంది కదా, ఉరి శిక్ష వేయమనే ఆర్డరు, హీ షుడ్ బి హ్యాంగ్డ్ అని. తీసుకొచ్చి పెట్టారు అక్కడ. సరే, అతని మెడకి ఉరితాడు వేశాడు. అలా పైకి ఎత్తగానే కిందకి వెళ్ళి కాళ్ళు కిందకి జారిపోకుండా పట్టుకున్నాడు. దింపేయండి అన్నాడు. అదేంటి, ఉరి శిక్ష వేశారు కదా, ఎందుకు దింపేయాలి అన్నాడట. చూడండి ఆర్డర్లో ఏం రాసిందో, హీ షుడ్ బి హ్యాంగ్డ్ అని ఉంది తప్ప, హీఈస్ హ్యాంగ్డ్, యూ రిమూవ్ హిమ్. బతికెట్ట. అది ఎంత నిజమో నాకు తెలియదు, కానీ అప్పటి నుంచి ఏం చెప్తున్నారట అంటే, హీ షుడ్ బి హ్యాంగ్డ్ టిల్ డెత్ అని అప్పటి నుంచి రాయటం మొదలెట్టారు అని. అంత మేధావి ఆయన. అంత మేధావికి అపోజిషన్లో ఇంకొక కేసు వచ్చింది. అక్కడ ఇంకో చిన్న ప్లీడరు, కోర్టు అపాయింట్ చేసినటువంటి ప్లీడరు మోతీలాల్ నెహ్రూకి అగెనిస్ట్గా నుంచున్నాడు. రివర్స్ అయింది. ఇదివరకు కేసులో మోతీలాల్ నెహ్రూ ఆర్గ్యూ చేయకపోతూ ఉంటే ఇప్పుడు ఆ కుర్ర ప్లీడర్ ఆర్గ్యూ చేయటం లే. సరే, జడ్జిమెంట్ చేయటానికి ముందు ఆ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు ఈయన వెళ్ళాడు కుర్ర ప్లీడరు మోతీలాల్ నెహ్రూ ఇంటికి. వెళ్ళి కార్ డ్రైవర్కి వెళ్ళి ఒక చిన్న పని చేయాలన్నాడు. ఏంటి చిన్న పని చేయాలి అంటే, మోతీలాల్ నెహ్రూ గారు కోటు వేసుకుంటారు కదా నల్ల కోటు, ఆ పైన ఉన్నటువంటి బొత్తాన్ని నాకు కావాలి, అందులో అమితమైన శక్తి ఉందని నా నమ్మకం నాకు, కోటు బొత్తానే కదా అనుకున్నాడు కార్ డ్రైవరు. సరే, దానికేముంది ఇచ్చేస్తానన్నాడు. సరే, కట్ చేశాడు కారులో, ఇతనికి ఇచ్చేసాడు. ఇతను జేబులో పెట్టుకున్నాడు కోటు బొత్తం, అది ఒక టాలిస్మన్ లాగా, ఒక తాయెత్తు లాగా. సరే, కోర్టులోకి వెళ్ళారు. ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నప్పుడు కూడా మళ్ళా మోతీలాల్ నెహ్రూ అన్నట్ట, నువ్వు చిన్నవాడివి కదా, నీకే మొదటి ఛాన్స్ ఇస్తున్నాను, నువ్వు ఆర్గ్యూ చేస్తే చేయని, కాదండి మీరు చాలా పెద్దవాళ్ళు, మొదట ఆర్గ్యుమెంట్ మీరే చేయండి, తర్వాత నేను ఆర్గ్యూ చేస్తానన్నట్ట. సరే, కోటు వేసుకున్నాను నల్ల కోటు, ఆర్గ్యుమెంట్ చేయటం ముందు ఇలా చేపెట్టేట మోతీలాల్ నెహ్రూ. మోతిలాల్ నెహ్రూకు ఒక అలవాటు ఉండేట, బత్తం ఎలా అనుకుంటూ అనుకుంటూ ఆర్గ్యూ చేయడం. అక్కడ బత్తం తీసాడు, ఫినిష్. ఆర్గ్యూ చేయలేకపోయాట. చిత్తము తెలిసిన మోతిలాల్ నెహ్రూకి ఆ కోటి బత్తంలో ఉందా ఇంటెలిజెన్స్? కోటి బత్తంలో లేదు. కానీ మనం కూడా అనేక సార్లు ఈ విధమైనటువంటి తప్పు చేస్తూ ఉంటాం. మనం భౌతికమైనటువంటి జగత్తు మీద మన జీవితం ఆధారపడటం ఉన్నదే, అది మనం చేసేటటువంటి హ్యాబిట్. కూర్చోమా. అంతేకాక ఇంకొక హ్యాబిట్ ఉంది. అరవిందో ఇమ్మోర్టాలిటీ గురించి చెప్పక ముందు గరుడ పురాణం చదువుతూ ఉంటాం చాలాసార్లు. ఒక చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో గరుడ పురాణం చదివేటటువంటి ఒక అలవాటు ఆనవాయితీ ఉంది. అక్కడ ఒక మాట ఉంది, డయింగ్ ఈజ్ ఎ హ్యాబిట్. మీరు అలవాటు పడిపోరు చచ్చిపోవటానికి, చచ్చిపోతున్నారు. ఇట్ ఈజ్ ఓన్లీ ఎ హ్యాబిట్. మీరు ఆ అలవాటు దాటేయగలిగితే యు ఆర్ ఇమ్మోర్టల్. అది పట్టుకుంటాడు అరవిందో. అంచేత చిత్తము యోగ చిత్త వృత్తి నిరోధ. అక్కడ పట్టుకోవాలి మీరు యోగాన్ని. మన యొక్క యోగ ఎక్కడ? పద్మాసనం కరెక్ట్గా వేసుకున్నావా లేదా? గాలి కరెక్ట్గా పీల్చుకున్నావా లేదా? ఇవేమీ యోగాలు కాదు. గాయత్రి మంత్ర జపం చేసావా లేదా? ఇదేది యోగా కాదు. ఒకటే ఒక లైన్ చెప్తాడు పాతంజలి యోగ శాస్త్రంలో, యోగ చిత్త వృత్తి నిరోధ. చిత్తం అంటే అప్పుడు అర్థమైంది కదా, మనం అలవాట్లకి బానిస అయిపోయాం. ఊపిరి పీల్చుకుంటే కానీ జీవించలేవేమో, ఆ అలవాటు పడ్డాం మనం. అది తప్పు అని అనేక మంది యోగులను ప్రూవ్ చేశారు. చాలామంది యోగులు ఈ కాలంలో అయితే అది మనకు కనిపించటం లేదు, కానీ 1950s 1940s నేను కాశీలో ఉంటున్నప్పుడు చాలాసార్లు అలాంటి యోగుల్ని చూశాను. నేను ఇద్దరు ముగ్గురిని నేనే చూశాను. ఏం చేస్తారు, ఒక బాక్స్ ఉంటుంది, అందులో పడుకోబెట్టేస్తారు యోగిని. పడుకోబెట్టేశాక ఇసుక పోసేస్తారు బాక్స్ నిండా, మునిగిపోతాడు ఆ ఇసుకలో. ఈ బాక్స్ని తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టేసి దాని చుట్టూ సిమెంట్ చేసేస్తారు. అతను ఆ హైబర్నేషన్లోకి వెళ్లే ముందు చెప్తాడు ఆ యోగి, బాబు మీరు కరెక్ట్గా ఫలానా తారీఖును లేపండి, అప్పుడు కానీ మీరు లేపకపోయారో నేను చచ్చిపోతా. వెళ్ళిపోతాడు. 6 నెలలు 8 నెలలు 2 సంవత్సరాలు కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు యోగులు. ఇసుక పోసారు కాఫీన్లో, దాంట్లో సిమెంట్ చేశారు, దాన్ని మొత్తం సిమెంట్ చేసి పెట్టారు. కలెక్టర్స్, జిల్లా కలెక్టర్స్ వాళ్ళ సమ్ముఖంలో జరిగింది ఇదంతా. అంటే బ్రీదింగ్ ఈజ్ నాట్ సో నెసరీ, అలవాటు పడిపోయాం మనం. ఆహారానికి కూడా అంతే. ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ఆహారానికి మనం అలవాటు పడిపోతాం, దానికి అలవాటు పడిపోకుండా సూర్యకిరణాలకి అలవాటు పడేటటువంటి విద్య సావిత్రి యోగాలు చెప్తాడు. అన్ఫార్చునేట్లీ దాని గురించి ఎవరు పట్టించుకోరు. సూర్యకిరణాలే ఆహారంగా తీసుకుని ఎలా జీవించవచ్చు, ఆ సావిత్రి యోగాలు మొత్తం ఆ కాన్సెప్ట్ తీసుకొస్తాడు. కానీ అన్ఫార్చునేట్గా జరిగేదంతా అంతే. అరవిందో చాలా గొప్పవాడు, అరవిందో చాలా బాగా రాశాడు. ఏం రాశాడు తెలీదు. అంచేత చిత్తము మన అలవాట్లను కనుక మనం తక్షణమే మార్చుకోగలిగితే, తక్షణమే, ఇప్పుడు మీరు దీనికి అలవాటు పడ్డారు, ఇది వద్దు అన్నాం, మీరు అలవాట్లు మార్చేసుకోగలగాలి. ఆ విధమైనటువంటి లైఫ్ ప్రిన్సిపల్ని మీ బాడీ మీద కంట్రోల్ చేసేటటువంటి ఎఫెక్ట్ తీసుకువచ్చాక కూడా ఇంకొకటి మిగిలిపోతుంది, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. దీన్ని పాతంజలి యోగ సూత్రంలో చెప్తాడు, అన్ని పండితుడు దాటేయగలడు కానీ నేను ఈ శరీరాన్ని అనేటటువంటి భావన మాత్రం వాడు చచ్చినా దాటలేడు. శరీరానికి మర్యాద ఇస్తే చాలా ఆనందిస్తాడు, శరీరానికి మర్యాద ఇవ్వకపోతే బాధపడతాడు. ఎవడైనా సరే పండితులకు కూడా ఈ హ్యాబిట్ నుంచి నివృత్తి లేదు. కానీ చెప్పడం ఏం చెప్తాం, ఈ శరీరం నేను కాదు, ప్రతివాడు చెప్తాడు, పండితుడు చెప్తాడు, మామూలు వాళ్ళు చెప్తారు. భారతదేశంలో అయితే మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి, గ్యారంటీగా ఈ మాట చెప్తారు. కానీ ద డిఫరెన్సియేషన్ బిట్వీన్ ద బాడీ, బాడీ అంటే ఏ బాడీ, ఫిజికల్ బాడీ ఒకటే కాదు, అనేక రకాలైనటువంటి బాడీలు ఉన్నాయని చెప్తారు. అందులో అరవిందో 7 రకాలైనటువంటి బాడీల గురించి చెప్తాడు. ఫిజికల్ బాడీ, వైటల్ బాడీ, మెంటల్ బాడీ, ఇంట్యూషనల్ బాడీ, ఇన్హ్యూమెంట్ బాడీ, తర్వాత ఆఫ్కోర్స్ మన ఆత్మ. మనం ఆ విధంగా ఆలోచించకుండా మన వేదాంతిక భాషలో చదువుకుంటే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అని చెప్పుకుంటాం. కానీ ఇవన్నీ కూడా మన కోశాలే, ఇవన్నీ మనం ఉపయోగించుకుంటున్నాం, కానీ ఇవి మనము కాదు. ఇది మనది కాదు అనేటటువంటి చేతనత్వము కేవలము అక్షరాల యొక్క కూర్పుతో ఎలాగ పొందవచ్చో చెప్పేదే సావిత్రి. మీరు ఏ సాధనలు చేయక్కర్లే, సావిత్రి చదువుకుంటే చాలు. కానీ చెప్పాను కదా, చదువుకుంటే చాలు అంటే కండిషన్ ఏంటో, దీనికి మీరు రెడీ అవ్వాలి. అంత మళ్ళీ చెప్పి మళ్ళీ అలవాటుకి బానిస అయిపోతాం, మళ్ళీ ఏది బత్తం మళ్ళీ మరొకటి వస్తాం లాగుతాం. ఈ కంప్యూటర్ వచ్చాక చాలా ఈజీ అవుతుంది ఎక్స్ప్లెనేషన్ చేయటం. కొంచెం కంప్యూటర్ దాంట్లో ఏమవుతుందంటే ఒక మౌస్ ఉంటుంది, దాంతో ఆన్ చేసి క్లిక్ చేస్తూ ఉంటాం. ఒకసారి ఎందుకో అది ఎదురు తిరుగుతుంది, అది కారణం వాళ్ళకి తెలియదు. నొక్కుతాం, ఆ ఇమేజ్ వస్తుంది, తీసేస్తాం, ఎగిరిపోతుంది. నొక్కుతాం, ఇమేజ్ వస్తుంది, పోతుంది. ఎందుకు వచ్చిందో మనకి తెలియదు. మళ్ళీ ఓ 2-3 గంటలు అవస్థ పడితే మళ్ళీ వస్తూ ఉంటుంది. సాధకుడు కూడా సావిత్రి గురించి చదువుకుంటున్నప్పుడు ఈ 4 మనస్సుల యొక్క స్థితిని దాటి జుమత్సేనుడు, అశ్వపతి, సావిత్రి, సత్యవంతుడు ఈ 4 స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ని దాటి లైఫ్ ప్రిన్సిపుల్లో ఉండేటటువంటి కాన్షియస్నెస్ని మేము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము అనేటటువంటి భావనతో వెళ్ళగలిగితే చాలా సులభంగా ఉంటుంది. నా సలహా ఏంటి అంటే, సింథసిస్ ఆఫ్ యోగా, డివైన్ లైఫ్ అని 2 బుక్స్ ఉన్నాయి అరవిందవి. ఇవాళ ఎంత 20 కదా, మళ్ళీ 30 క్లాస్ ఉంటుంది. ఈ లోపల మీరు ఆ బుక్స్ చూసి చదువుకోగలిగితే సావిత్రికి ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి సింబాలిజంకి ఉన్న సిమిలారిటీని కలుపుకుంటూ చదువుకుందాం మనం. కండిషన్ అది ఒక హై లెవెల్ క్లాస్ రూమ్ లాగా, కాలక్షేపంలా కాకుండా నిజంగా సావిత్రిని అర్థం చేసుకోవటానికి మేము మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తాము అనేటటువంటి కాన్సెప్ట్స్తో కనుక వస్తే అదేం పెద్ద కష్టం కాదు. కానీ ఏంటంటే అది అంత సింపుల్ కాదు. మరి 2 మీరే చెప్తున్నారు అంటే అది అంతే. అది మీరు ఇచ్చేటటువంటి ఎఫర్ట్, మీరు ఎంత ఎఫర్ట్ చేస్తారు, మీరు చదవాలి ఆ పుస్తకాలు. నిజంగా డివైన్ లైఫ్, ఆ సింథసిస్ ఆఫ్ యోగా, వాటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మీరు సావిత్రి దగ్గరికి వస్తే అర్థం అవ్వదు అని నేను అన్ను. కానీ చికాకులో పడతాం మనం. ఎందుకంటే అలవాటు పడున్నాం చాలా విషయాలకి. మనం ఆ అలవాటుని బ్రేక్ చేసుకోవాలి, అది మనం చేసుకోగలము అని ఆశిస్తూ స్వస్తి.